జయగురుదత్త అందరూ బాగా స్టడీగా కూర్చున్నారా? ఒంకర్ టింకర్ లేకుండా బాగా కూర్చొని మూడు సార్లు ఓంకారం చేయండి. వల్లభాపురనిలయాయ దత్తాత్రేయాయ నమః. జయగురుదత్త. జగద్గురుభ్యో నమః. సద్గురుభ్యో నమః. సమద్గురు శ్రీ సాయినాథాయ నమః. గాయత్రీమాతాయే నమః. సద్గురు రాఘవేంద్రాయ నమః. గాయత్రీ మాతకు, పండిత్ శ్రీరామశర్మ మాతా భగవతీ దేవులకు హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ, వేదిక మీద నాతో పాటు కూర్చున్నవారు మీ అందరికీ గురుతుల్యుడు రామకృష్ణ గారు, అలాగే మా విఠల పాండురంగయ్య అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు ఆశీర్వచనం తెలియజేస్తూ, మీ అందరికీ కూడా భగవంతుడు సత్య ధర్మ శాంతి ప్రేమల సద్గుణ సంపత్తిని అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ రెండు మాటలు. గాయత్రి యజ్ఞంలో గాయత్రీమాత యజ్ఞం చేయడానికి మీరందరూ సంసిద్ధులై కూర్చుని ఉన్నారు. బహుశా చాలా సమయం అయింది వచ్చింది మనం కూర్చోబెట్టి, అయినా మీరు ఎప్పుడూ దొరకరు కాబట్టి దొరికినప్పుడే అన్ని పనులు చేయడం మంచిది. ఎందుకంటే పూర్వకాలంలో అతిథులు దొరికేవారు కాదు, అతిథుల కోసం కాచుకునేవాళ్ళు. ఇంట్లో గృహస్థులు వండుకున్న వంట వాళ్ళు తినేవాళ్ళు కాదు. ఎవరైనా అతిథి రావాలి, వాళ్లకు పెట్టాలి, వాళ్లు తిన్న తర్వాతనే తినాలి, నియమం ఉండేది. కానీ ఈవేళ మనం అతిథి కోసం చూడడంలా అంత ఓపిక తీరిక మనకు లేవు. వండుకుంది మనమే సరిగా తినాం, ఏదో తిన్నట్టు చేస్తాం, అందుకే వచ్చినట్టు వస్తుంటాయి రోగాలు కూడా. అందులో మీరందరూ ఏదో ఈ మహాయజ్ఞ మూలకంగా దొరికారు కాబట్టి కార్యకర్తలు మిమ్మల్ని నిదానంగా కూర్చోబెట్టారు, గాయత్రి మంత్ర శ్రవణం చేయిస్తున్నారు, అలాగే ఇప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పమని నన్ను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు మీ ముందర. జాగ్రత్తగా వినండి, ఇది వింటే ఇది కూడా మంచి ఆహారం అవుతుంది, పుష్టిని తుష్టిని రెండింటిని కూడా ఇస్తుంది. మంచి మాటలు దొరకవు. సరే రండి. భగవంతుడు మానవ జన్మనిచ్చాడు, మనము మానవుల్లాగా బ్రతకాలి అని మానవ జన్మనిచ్చాడు. కానీ ఈ కలియుగం వచ్చేటప్పటికి మానవుల్లో మానవులే ఉండకుండా ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా ఉండడం మొదలుపెట్టేశారు. ఆకారం మానవుడిదే, ముక్కు నవ్వు చెవు అంతా కూడా, కానీ దాని ఒంట్లో ఉండాల్సిన మానవుడు ఉండకుండా ఇంకెవరెవరో చెరిపోయారు. ఎలాగూ అంటే నేను చిన్న ఉదాహరణ కథ చెప్తాను మీకు. పూర్వకాలం కృతయుగంలో దేవతలు రాక్షసులు మానవులు మహర్షులు అందరూ కలిసి నిలిచి ఉండేవారు. ఇవాళ మీకు దేవతలు కనపడలేదు. కృతయుగంలో దేవతలు మానవులు ఋషులు రాక్షసులు అందరూ కలిసి నిలిచి ఉండేవారు. ఒకరితో ఒకరి సంబంధాలు ఉండేవి. మానవులు దేవలోకానికి పోయేవాళ్ళు, దేవతలు మానవలోకంకి వచ్చేవాళ్ళు, రాక్షసులు దేవతలోకం పోయేవారు, దేవతలు పాతాళానికి వెళ్లేవారు. అన్ని లోకాలతో అందరికీ చాలా ఈజీ సంబంధం ఉండేది. ఇప్పుడు టెలిఫోన్లు సెల్ ఫోన్లు ఉన్నట్టు హాయిగా మాట్లాడుకునేవారు, ఎప్పుడు కావాలంటే ముందు చూసుకునేవారు. కానీ కృతయుగం పోయిన తర్వాత ఈ పద్ధతి కొంచెం తగ్గింది. త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు కనపడడం మొదలుపెట్టారు వీళ్ళంతా. ద్వాపర యుగం వచ్చేటప్పుడు ఈ సుగం తగ్గిపోయింది. ద్వాపర యుగంలో రాక్షసులు తక్కువయ్యారు, దేవతలు రావడం తక్కువైంది, మహర్షులు తక్కువయ్యారు. మహాభయంకరమైనటువంటి దుర్మార్గ గుణాల సంపుటిగా ఉద్యమం చేయడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఉండేటువంటి మహాభయంకరమైనటువంటి మానవులని 18 లక్షల అక్షోణీయుల 18 అక్షోణీయుల జనాన్ని ఆ రాక్షసి గుణాలతో నిండి ఉంటే వాళ్ళందరినీ ఎలా బాగు చేయాలో తెలియక నానా ప్రయత్నాలు చేసి ఎంతో ప్రయత్నం చేసిన కృష్ణ పరమాత్మ ఇంకా కుదరదు, వీళ్ళ సర్వనాశనమే మేలు అని ఆ మహాభారత యుద్ధంలో ఒకరి చేత ఒకరిని కొట్టించి చంపి సమానంగా ధర్మాన్ని స్థాపన చేశాడు. మహాభారత యుద్ధం ఊకే రావా, ఓ సంకల్పం కోసం వస్తుండే. ఏమిరా సంకల్పం అంటే దుర్మార్గ గుణ సంపటికతో ఉన్న మానవుని చంపేసి సద్గుణ సంపన్నులను తయారు చేయాలి అని. ఆ యుగం కూడా పోయిందే, కలియుగం వచ్చిందే. ఈ కలియుగంలో ఇక్కడ దేవతలు కనపడరు, రాక్షసులు కనపడరు. ఇంకో విచిత్రం అంటే మహర్షులు కనపడరు, మాలాంటి కాషాయ బట్టలు వాళ్ళు తప్ప ఎవరూ కనపడలేదు. ఎందుకురా అంటే వాళ్ళందరికీ భయం యుగాన్ని చూస్తే. ఇక్కడ ఉన్నటువంటి యుగంలో ఉన్న మానవుని చూస్తే మహర్షులకు రాక్షసులకు దేవతలకు భయం. ఎందుకురా అంటే అంత గొప్పవాడంటే ఈ మానవుడు. ఎందుకురా అంటే ఈ మానవులకు ఉన్నటువంటి గొప్ప శక్తి ఎక్కడిదిరా అంటే వాళ్ళందరూ యుగ యుగాల్లో వేల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గాని మోక్షాన్ని పొందలేరు. కృతయుగంలో వేల సంవత్సరాలు తపస్సు చేయాలి, త్రేతాయుగంలో ఇలాంటి యజ్ఞయాగాలు చేయాలి, ద్వాపరంలో చేయాలి. కానీ ఒక్క కలియుగ మానవుడికి ఉన్నటువంటి అదృష్టం ఏమిటంటే వీడు ఒక్క క్షణం ఈ ప్రపంచాన్ని మర్చిపోయి దేవుడితో కలిసి ఒక్క క్షణం ఆ గురుదేవుడితో దేవుడితో ఉంటే ఆ రెండో క్షణం వీడు మోక్షమే. అంత అదృష్టవంతుడు. కానీ దేవతలందరూ కలియుగం వస్తుందని దేవతలందరూ వెళ్లిపోతూ వెళ్లిపోతూ మానవులతో చెప్పారట, నాన్నలారా ఈ కలియుగంలో మేము మీకు కనపడం, మళ్ళా కృతయుగం రావాలి మేము కనపడాలంటే మేము పైకి వెళ్లిపోతున్నాం, కానీ వెళ్లిపోయినా మీకేమన్నా మేలు చేయాలి కాబట్టి ఇదిగో మా సద్గుణాలను మీకు ఇస్తున్నాం, వీటిని స్వీకరించి హాయిగా బ్రతకండి ధర్మంగా ఉండండి అని చెప్పి ఇచ్చిపోయారట. మన అన్నలు మనమందరం కశ్యప ప్రజాపతి సంతానం. రాక్షసులు దేవతలు మహర్షులు మనము ఒకే తండ్రి సంతానం. కాబట్టి విడివిడిగా రకరకాలుగా మారిపోయి రకరకాల కులాలు వ్యాపకాలు అయిపోయాం. కానీ మనందరం ఒక కుటుంబమే. ఒక కుటుంబంలో పెద్దన్నలు దేవతలు, రెండు అన్నలు రాక్షసులు, మూడు అన్నలు మహర్షులు, నాలుగో వాళ్ళం మనం. అందరికంటే చిన్నవాళ్ళం. పెద్దన్నలు వాళ్ళ గుణాలు ఇచ్చిపోతానే దాయాదుల పోరంటారు కదా. ఇకపోతే ఏడు ఏడు ఇచ్చినాన్ని అందరూ ఇస్తారు. ఒక అన్న ఇచ్చేటప్పుడు రెండు అన్న కూడా, రెండు అన్న ఎవరు రాక్షసులు, వాళ్ళు కూడా అబ్బాయిలు, మేము కూడా కనపడం రా కలియుగంలో, ఇదిగో మా గుణాలన్నీ కూడా మీకు ఇచ్చేస్తున్నాం, స్వీకరించి హాయిగా బ్రతకండి అన్నా. ఇంకా మూడు అన్నలు మహర్షులు పోతూ, నాయనలారా దేవతలు ఇచ్చిన గుణాలను రాక్షసులకు ఇచ్చిన గుణాలను వ్యత్యాసం తెలుసుకుని జాగ్రత్త పడి ఏ గుణాలు మంచివో దేన్ని తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఇదిగో విజ్ఞానం అనేటువంటి ఈ జ్ఞానాన్ని మీకు మేము ఇస్తున్నాం, ఆచారాన్ని ఇస్తున్నాం, వ్యవహారాన్ని ఇస్తున్నాం, దీన్ని తీసుకుని బ్రతకండి అని వాళ్ళు ఇచ్చిపోయారు. మన అప్పుడు పెద్దలు ఆ రోజుల్లో ఉన్నటువంటి కలియుగ పెద్దలందరూ ఈ రాక్షస గుణాలు మాకు వద్దు బాబోయని వాటిని మూటగట్టి ఇళ్లలో అసగలు ఉంటాయండి. ఇప్పుడు అదో ఆడ పుస్తకాలు అమ్ముతున్నారు కదా, అందరూ ఆశములు కొనుక్కుంటారు. இன்றி இசுபாய் அடுக்கமே வழக்கம் நாய்ப்பே அடுக்கமில்லை கொலேட்டப்புடே சர்தா இன்னொச்சு போயிருந்தவங்க அக்கலுக்கு பேப்பர் இத்தவங்க பேப்பர் சூஸ்தாரு இன்றி மூலம் ஆலசியம் மூட்டாளர் பக்கம் பெற்றவங்க இது இசுபாய் அளவடையில மல்லி எப்பூர் அடுக்கல் மீது சொன்ன வயசுனப்படி தூக்கி போடுவேன் அதே சுவாதி பீச்சி பாத்தி பத்திரம் உண்டாய் அனுக்கொண்டே அது எப்படி கள்ளக்கூத ரோஜ் சூசுக்கோ டீ பை மீதே ఉంటాయి ఇళ్ళల్లో ఎంత అదృష్టం చూడండి స్వాతి చూసి అదృష్టం కలుగుతుందా అదే గాయత్రి పరివారి యొక్క విజ్ఞాన సర్వస్వాన్ని అటుకల మీద పడేస్తాం జాగ్రత్త పడండి ఏం చేయాలో చూసుకోండి అలా ఈ గుణాలన్నీ అటుక మీద పడేస్తారట ఆనాడు మానవుడు హాయిగా దేవతలు గుణాలు తీసుకుని ధర్మంగా బద్ధంగా బతుకుతూ వచ్చారు కొంతకాలం వెళ్లేటప్పటికి మానవుని ఒక గుణం పట్టుకుంది ఏమిటయ్యా అది అంటే ఆశ అనే గుణం ఆశ వచ్చింది ఆశ మెల్లమెల్లగా దురాశ అయింది విజృంభణ చేసింది ఏమేమో సంపాదించాలి మిద్దెలు కట్టాలి మేడలు కట్టాలి ఆస్తులు పెంచుకోవాలి కోటీశ్వరం కావాలి పూర్వకాలమేమో రేపటి చూసుకునేవాళ్ళు కాదెవరు కానీ రేపటి చూసుకోలేంటివి 84 లక్షల జీవరాశుల్లో 93,99,999 జీవులు రేపటి గురించి చూసుకో. ఒక్కడే ఒకడు రేపటి గురించి చూసేవాడు ఎవరు అంటే మనం 84 లక్షల జీవరాశుల్లో రేపు ఏం జరుగుతుందో తెలుసుకునేవాడు ఎవరంటే ఒక్క మానవుడే. మిగతా జంతువులు ఎవరు చూసుకో, వాడు బైబిలే రేపటి గురించి. ఎందుకంటే వాళ్ళకి దేవుడి మీద బాగా నమ్మకం, రేపుడు మాకు ఏదో పెట్టింటాడులే అనుకుంటే రేపు పెట్టింటాడో పెట్టడో ఇప్పుడే దాచుకోవాలని మనమే. ఎంతవరకు వెళ్ళిపోయేవారంటే మనం తినడమే కాకుండా మన కొడుకులు మనవళ్ళు ముని మనవళ్ళు వారి మనవళ్ళు వారి మనవళ్ళు తినేందుకు దాచిపెట్టాలని కోరిక. వాళ్ళకి దాచిపెట్టాలని మీరు తినకుండా పస్తులుంటారు. మీరు సరిగా తినలేరు సంపాదించాలని కోరికతో. దేవుడు అందుకే మానవుడు శరీరం ఇచ్చారు. చాలా మంది ఉపాసాలు ఉంటారు. ఉపాసాల వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒకటే, ఒక నియమబద్ధము క్రమబద్ధము అవసరమైతే ఉండండి, లేకపోతే అలిగి కొట్లాడి తౌలాడుకొని ఇతరులు బెదిరించాలని లేదా గారెలు బీరలు తినాలని ఉపాసన మాత్రం చెప్పకండి. అలా చెప్పితే మీకు పెట్టిన ఆహారం మంచి శరీరం ఇచ్చాం, మంచి ఆహారం తినమని ఈ మానవుడిగా పుట్టిస్తే వీళ్ళు మానవుడిగా ఉండి కూడా తింటలేరు, వీళ్ళకు మానవ శరీరం ఇయ్యరాదు అని దేవుడు నెక్స్ట్ జన్మలో మీకు మానవ శరీరం ఇయ్యడు. ఎవరైతే మానవ శరీరాన్ని తిండి పెట్టక మార్చి నానా బాధలు పెడతారో వాళ్లకి వచ్చే జన్మలో మానవ శరీరం దొరకదు. జాగ్రత్త. సరే రండి, ఎక్కడున్నాం చూద్దాం. మీరు వింటున్నారా వినడం లేదా అని ఎక్కడి నుంచో పక్కకు వచ్చాం. జ్ఞాన సంపద అడుగు మీద పెట్టేది అయిపోయింది. తర్వాత చిండి పెట్టి కూడా మాత్రం ఉప కథ, అసలు కథ నుంచి పక్కకు వచ్చాం. ఆశ అనేది అది అసలు కథ, అంటే మనం ఎక్కడున్నామో తెలియాలి, అక్కడి నుంచి పక్కకు వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా. ఆశ పెరిగిపోయింది, ఆశ పెరిగిపోతానే మెల్లగా దేవతా గుణాలు ఒక్కోటి 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 అటక చిక్కడం మొదలుపెట్టాయి. అటక మీద ఉన్న రాక్షస గుణాలు ఒక్కోటి ఒక్కోటి దిగడం మొదలుపెట్టాయి. ఈ ఎడుతున్నాయి, ఎలా ఎదుగుతున్నాయి. ఆశ పెరిగిపోయే కొద్దికి ఆ మొత్తం రాక్షస గుణాలను ఇక్కడికి వచ్చేసాయి, దేవతా గుణాలన్నీ పైకి వెళ్ళిపోయి మెల్లగా మెల్లగా మానవుల్లో మహర్షులిచ్చిన ఆచార వ్యవహారాలు లేవు, అవి పక్కకు పోయినాయి. దేవతా గుణాలు పక్కకు పోయినాయి, ఇంకేం మిగిలాయండి? ఏం మిగిలాయి? గట్టిగా చెప్పండి. అంటే రాక్షస గుణాలు మిగిలాయి. ఇప్పుడు చూడండి, మనకు కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కుట్ర, కుతంత్రం, పగ, పంతం, అన్ని రకాల దుర్గుణ సంపద అంతా మన దగ్గరే ఉంది. అందువల్ల ఇప్పుడు మానవుణ్ణి చూస్తే రావణాసురుడు కూడా పుట్టి ఇప్పుడు వచ్చాడనుకోండి, మనం చూసి బెదిరి పారిపోతాడు. ఎందుకంటే వానికంటే దుర్మార్గుడు మనం. వాడు చెప్పి చంపేవాడు. మనం ఎప్పుడు చంపుతామో చెప్పకుండా చంపుతాం, ఎలా చంపుతామో తెలియదు. అప్పుడు దాకా అక్క అక్క అమ్మ అమ్మ బాగున్నావే తల్లి, మాయమ్మ మాయమ్మ అంటాం, గబాలా కిరసాలు కోసేస్తాం. అప్పుడు దాకా మా అన్న మా అన్న మాయప్ప మా అప్ప అంటాం, అంటే పడుకొని కలుపుకోలేదో రెత్తి మీద దిండి పెట్టి ఒక్కేస్తాం. ఎప్పుడు చంపుతామో తెలియదు, ఊహించడానికి లేదు, ఏ క్షణమేమవుతామో తెలియదు. అందువల్ల ఎవరైనా ఇప్పుడంటే దుర్మార్గమైన రాక్షసి గుణ సంపద కలిగిన వాళ్ళం మనం. ఆలోచన చేయండి. అందువల్ల ఈనాటి మానవుల్లో రాక్షసుడు ఉన్నాడు, దేవుడు, దేవతలు ఉన్నారు, మహర్షులు ఉన్నారు. ఇలాంటి మహర్షులు ఇలా మానవ శైలిలో పెట్టాడు, మహర్షులాగా ఉన్నాడు కదా. మహర్షులు కావాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు కొంచెం కొంచెం. రాక్షసులు ఉన్నారు అలా అక్కడ ఫోటోలో కూర్చున్నారు దేవతలైపోయి. వాళ్ళు దేవతలయ్యారు. దేవతలు, రాక్షసులు, మానవులు, మహర్షులు, అంధులు ఉన్నారు. ఇలాంటి ఈ మానవ సమాజంలో మీరేమిటో మీరు నిర్ణయించుకోండి. మీరెవరో మీరు తెలుసుకోండి, మీకున్నారో చూసుకోండి. మీరు ఎట్టెట్టు ఉన్నారో బయటికి చెప్పలేం. బయటికి చెప్పాలంటే చాలా కోపం తాపం వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని రాక్షసులు అంటే రాక్షసులు అని కోపం వస్తుంది. అలా మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇంట్లో వెళ్ళి అద్దం ముందర కూర్చోండి, మీ ముఖాన్ని చూసుకుంటూ ఉండండి. మెల్లగా దాన్ని అడగండి, నువ్వు ఎలా ఉన్నావే, ఏం చేశావే, నిన్న పొద్దున ఏం చేశావు, మొన్న పొద్దున ఏం చేశావు, అక్క వస్తే ఏం చేశావు, బావ వస్తే ఏం చేశావు, వాడు వస్తే ఏం చేశావు, ఆయమ్మ మంచి చీర కట్టుకుంటే తిట్టుకున్నావా లేదా, ఎవరో మంచి చీర కట్టుకుంటే దుర్మార్గకున్నావు, ఆయమ్మ ఈమెకే ఉంది చీర. ఇంత దుర్మార్గం అంటే భయంకరమైన దుర్మార్గం. ఎవరైనా మంచి వంట చేసుకుని మనం బిట్టి పోయినాక పెట్టే చాలా చండాలంగా మాట్లాడుతున్నాం. ఎక్కడ నోటితో కాదు, నోటితో మాత్రం అక్క చాలా బాగా పెట్టేవే అనుకుంటాం. దరిద్రం ఇదే పెట్టింది పెద్ద, దీనికే ఉన్నాయని గిడిపోపు లేచింది మనకేవో. ఇంత నీచమైన గుణ సంపదలు అంటే ఎవరిని ఎక్కడా మెచ్చుకో. మళ్లీ మనకున్న దుర్మార్గమైన చోటు ఏంటంటే అందరూ మనం మెచ్చుకోవాలి. మనమేమో ఎవరిని మెచ్చుకోం, కానీ అందరూ మనం మెచ్చుకోవాలని కోరిక. అందరూ మనల్ని ఎలా మెచ్చుకుంటారు, నీవెప్పుడైతే సర్వజీవ దయాళత్వం కలిగిన దాని అవుతావో, ఎప్పుడైతే నీవు సర్వజీవ దయాళత్వం కలిగినటువంటి వాడిగా తయారవుతావో, అప్పుడు భగవంతుడే నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాడు. భగవంతుడి కోసం ఏం చేయాల్సి పడలా, తపస్సు, యోగాలు, యాగాలు చేయాల్సి పడలా. నీవు కేవలం సర్వజీవ దయాళత్వం కలిగి దుర్మార్గ గుణాలను దూరంగా కలిగి అపారమైన ప్రేమ స్వరూపు వేయమనుకో, దేవుడే వెతుక్కుంటూ నిజాడు. అలా భగవంతుడు మన దగ్గరికి రానిచ్చుకునేటువంటి దానికి మార్గం ఒకటే, దయాగుణ సంపన్నుడై ఉండండి. అయిపోయింది ప్రపంచం. మీరందరూ అనుకుంటుంటారు చాలా మంది, ఏమయ్యా ఒక ఆయన ఓ సన్యాసిని చూశాయట. సన్యాసి బాగా ఉన్నాడు, హాయిగా శుభ్రంగా తింటున్నాడు, స్నానం చేస్తున్నాడు నదిలో. రెండేటి ఒకటో రెండో జంతువులు బట్టలు ఉంటాయి, అవి కట్టుకుంటున్నాడు, ఉడికేసుకుంటున్నాడు, ఆరేసుకుంటున్నాడు, భిక్షానికి వెళ్తున్నాడు, ఎవరో ఇంత పెడుతున్నారు తింటున్నాడు. అనుకున్నంతసేపు రామరామ అనుకుంటున్నాడు, కృష్ణ అడుగుంటున్నాడు, ఓ చెట్టు కింద పోయి హాయి సుఖంగా పడుకుంటున్నాడు. మళ్ళీ సాయంకాలం చేస్తున్నాడు, మళ్ళీ నదిలోకి వెళ్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, ధ్యానం జపం చేసుకుంటున్నాడు. ఎవరో స్వాములారు పాపం అని చెప్పి గ్లాస్తో పాలో గిలో తెచ్చిస్తున్నాడు, తాగి ఆగి పడుకుంటున్నాడు. ఒక రైతు చూశాడబ్బా ఎంత సుఖంగా ఉన్నాడరప్ప అయ్యప్ప, ఏ బాధ లేదు, ఏ చీకు చింత లేదు, ఎంత హాయి, ఏ ఆశ లేదు ఎప్పటికీ అని. నేను కూడా సన్యాసిని కావాలి అనుకున్నాట. అనుకుని నేరుగా స్వామివారి దగ్గరికి పోయారు. అంటే స్వామివారు నాకు సన్యాసం ఇస్తారు, ఈలో కూడా ఎవరు శిష్యులు లేరేమో స్వామివారికి, అది గబాగారు అరే రా తొందరగా ఇస్తాను. ఓ శిష్యుడు దొరకదా, వీళ్ళు అడిగినాడు కానీ రారా ఇస్తాను అనేటప్పుడు అడుగుళ్ళే గుబుళ్ళు పడాయి. వీళ్ళ ఇయ్యాలిచ్చేటట్టుంది అని, స్వామి నా కొడుకు చిన్నోడు కదా, వానికి పెళ్ళైపోతానే తాలి బట్టు పెళ్ళడానికి దగ్గట్టలు ఇట్లా వస్తాను నీకు అడుగుతా. ఈ స్వామివారు కూడా కాకుండా వాని పెళ్లి ఎప్పుడైతే వాని పెళ్లి ఎప్పుడో చూసుకుంటున్నారు స్వామివారు అని పెళ్ళయి. పెళ్ళైపోయింది, పెళ్ళైపోయి సంబరాలు అన్నీ అయిపోతానే ఈ స్వామివారు రోజు చూసే స్వామివారు కదా పాపం, స్వామివారికి ఇంత కారాలు మిఠాయి తీసిపోయిస్తే బాగుంటుందని ఆ పెళ్లి అన్ని మూట కట్టుకుని తీసుకొచ్చే స్వామివారికి ఇచ్చారు. ఆ మిఠాయి పెడుతుంటే మిఠాయి తిరగదు స్వామివారు. ఈ స్వామివారు ఇవ్వడుగుతాంటే పెళ్ళి అయిపోయింది కదా సన్యాసం ఎప్పుడు తీసుకుంటావురా, மிட்டாய் விடுத்து மிட்டாய் பிறக்கும்டா, பெண்ணை போய் சன்னியாசியை புரிஞ்சு சொல்றாங்க. சாமி இப்படியே கதா நான் கோடல் வச்சிருந்து கொடுக்கும் ஆளா முச்சடா பயந்து விடலேது, அப்படி எட்ட ஜேசி பெடுத்துந்தோ, ஏ வட்ட பெடுத்துந்தோ, ஏ ருச்சிகா பெடுத்துந்தோ, ஒக்க புட்டெல்லாம் தின்னேனும், நாலு புட்டல தின்னே சுவாமி. சரே காலம் மல்லி அழித்த வல்லான ஒக்க மனவடெல்லாம் புட்டேனே சுவாமி, மனவுடு புட்டேன். ஏறா நாயனா சன்னியாசம் சாமி, மனவுடு ஆளுக்கோலேது, நான் மீத எகரலேது, நான் மீத ஒண்டிக்கு போயிலேது, நான் மீத ஏன் செய்யலேது, நீ நெட்ல மட்டும் சரி காரியம் இல்ல. ஈழோ அப்புறம் வீடு குட்டுக்கு வந்து எவரோ சன்னியாசம் தீசுக்கிட்டானே அவர் பாப்போம் சாவுலாரீடு சன்னியாசம் தீசுக்கிட்டானு தீசுக்கோக்குள்ள வச்சு பையனே நாக்கு சிஷ்யம் தொடுத்தாட்ட லேக்குள்ள பையன் நீங்க பாதப்படினாலும் கொஞ்ச ரோஜு தர்வாத தாரம்படி போத்துனாரு ஆ இன்று முதல் போத்து சன்னியாசி ஆ இன்றோ எந்து கனமது சான் ரோலுக்கும் இந்தி எஜமானி பதுரா அப்படி சன்னியாசம் தீசுக்கிட்டா நான் தோட்டி இப்படி எதுவாய் புட்டோம் இப்படி எல்லாம் தீசுக்கிட்டாவா எந்தி சாமி எட்ட தீசுக்கோன் சாமி நா கொடுக்கு மூர்க்குடு மனவுடு சின்னோடு சேத்தியம் செய்யடம் ராது ఏం రాదు నేను వచ్చి ఎద్దునయ్యి దున్ని సేద్యం చేస్తానా జర నా కొడుకు బాగుపడినా అన్నాడు సరే బాగుపడినారప్ప అని చెప్పి ఆయన వెళ్ళిపోయినారు ఫాలోవర్ చాలా కాలం కలిపోయింది కొడుకు బాగా ధనవంతుడైనాడు ఆస్తి అంత పెరిగింది మనవుడు వ్యాపారం చేసినాడు డబ్బులు ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి ఇల్లు పెద్దదైంది మెడలు మిద్దలు కట్టేశారు ఓ రోజు మళ్లీ స్వామివారు ఆ దారం పడిపోతా అంటే అక్కడ కుక్క కనబడేది అరే భరించుకుంటూ స్వామివారు జరిగారు ఎవరెవరెవరే కుక్క నువ్వు పోయిన జన్మలో ఎద్దువు అంతకుముందు ఏమో ఇంటి యజమానివి నాకు శిష్యుడైతే అన్నాం ఉపదేశం తీసుకుంటాన్నాం సన్యాసం ఉన్నాం పోనీ ఇప్పుడెల్లా తీసుకుంటావని చెప్పు అన్న కుక్క అంటది స్వామి చూసావా తలుపులన్నీ ఎట్లా తెలిసిపోయినారు నా కొడుకు కాని మనవుడు కాని ఏమన్నా జాగ్రత్త ఉందా ఆస్తి అంతా ఏమైపోతుందో ఏమో అందుకోసం కాపలా కాసుకుంటున్నా చూడండి ఇలా ఉంటుంది మమకారం ఎంతకాలం పోయినా మమకారం పోదు ఎప్పుడు తెగిస్తే అప్పుడు మమకారం పోతుందే అన్నిట్లో ఉండాలి అన్ని పనులు చేయాల్సిందే కానీ మనస్సును భగవంతుని వైపు ఉంచాలి మీరు అన్ని పనులు చేయండి పెళ్లి చేసుకోండి పిల్లలు కనండి సంసారం చేయండి ఆస్తులు సంపాదించి అన్నింటినీ చేయండి ధర్మబద్ధంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి లేకపోతే పాము కాటేయడానికి రెడీగా ఉంది రెడీగా టీవీలన్నీ చెప్తున్నాయి ఇప్పుడు 2012 తర్వాత ప్రపంచం ఉండదో మాయమైపోతుంది అని అదిగో అక్కడేదో దేశంలో ఒక మాయదార రోగం వచ్చిందంట కుప్పలు కుప్పలు తీసుకుపోతుంది మీకు తెలుసో తెలియదో 1960 లోపల 54-60 ప్రాంతంలో అనుకుంటాను 8 కోట్ల మంది జనాన్ని బలి తీసుకుంది ఓ రోగం ప్రపంచవ్యాపకంగా 8 కోట్లు ఆ రోజులో 8 కోట్ల మంది అంటే చాలా చనిపోయినట్లే మరి ఇప్పుడు ఈ రోగాలు 8 కోట్ల మందిని బలి తీసుకుంటో తెలియదు మహమ్మారి ఎందుకంటే ఎందుకు వస్తున్నాయి మహమ్మారిలో మనమే కారణం మన గుణ సంపద పోయింది మానవుడు మనని మనుషుల్లాగా ఉండండి అంటే మనం రాక్షసులుగా మారాం మనిషి మనిషిగా ఉంటే సమతుల్యం ఉండేది మనం రాక్షసం అయ్యాం కాబట్టి ఆనాడు మీ అందరికీ గుర్తుందా పురాణాల్లో ఏ పురాణం ఎత్తుకున్నా ఏముంటుంది అవతారానికి ముందు భూదేవి పరిగెత్తుకుంటూ వెళుతుంది నారాయణ దగ్గరికి నారాయణ అప్పా తండ్రి ఈ భూభారం భరించలేకుండా నువ్వు తగ్గించు అని ఆయన అవతారం ఎత్తి వచ్చి ఏదో రూపంలో అందరినీ తుంచేసి రాక్షసులందరినీ పంపించి ఆయనకు భూమిని సమతుల్యం చేసిపోతాడు కానీ ఇవాళ నారాయణుడికి పరీక్ష ఇవాళ రాక్షసులు లేరు ఇవాళ నారాయణుడు ప్రత్యక్షమై భూమిని సమతుల్యం చేయాలంటే ఎవరు చంపాలి మనందరినీ చంపాలి అందుకంటే మనమే రాక్షసులం అందులో దేవుడు కూడా పరీక్ష వచ్చింది ఇప్పుడు అందులో ఈ మాయదార రోగాలన్నీ వస్తున్నాయి అందువల్ల నాయనలారా జాగ్రత్తగా ఉండండి మారండి ఇంకా సమయం లేదు ఎప్పుడో రైతు సన్యాసం రేపు తీసుకుంటా ఎల్లుండి తీసుకుంటా అన్నట్టు మీరు కూడా రేపు మారదాంలే ఎల్లుండి మారదాంలే ఈ కొడుకు పెళ్లి చేశాక మారదాంలే ఈ కోడలి 4 తల్లాక మారదాంలే అని మాత్రం అనుకోకట్టు భయంకరమైన గుణాలను వదిలిపెట్టండి దయార్థ హృదయులు కండి ప్రేమ హృదయాలు కండి మనిషిని చూస్తే మానవుణ్ణి, ఒకప్పుడు భగవంతుని మానవుణ్ణి చూపించి ఎవరో అడిగారట, ఎవరయ్యా ఈ మానవుడు అని. భగవంతుడు చెప్పాడు గర్వంగా, శృణ్వంతి విశ్వే అమృతస్య పురుషాః, వీడు అమృతచుర్యుడో, ఈ జగత్తులో అమృతచుర్యుడైనటువంటి మానవుని పుట్టించాను అని. ఆనాడు మానవుడు దయాగుణ సంపన్నుడో, ప్రేమపరుడో, ఆ ప్రేమస్వరూపుడైన మానవుని చూపించుకుని దేవుడు సంతోషపడ్డాడు. ఇప్పుడు మనం చూస్తే హిందీలో కవిత వచ్చింది ఒకనాడు, భగవాన్ అదాలత్ మే బంధ హై. హిందీలో కవి రాజస్థాన్ వారు అనుకుంటా కుర్రాడు, ఆ కవి రాశాడు కవి సమ్మేళనంలో చెప్పాడు, భగవాన్ అదాలత్ మే బంధ హై. అరే భగవాన్ కైసా బంధ హై? భగవాన్ నే ఏ గల్తీ కియా హై, ఐసీ ఐసీ గల్తీ నీ హై, వో సుతర్నే కా అవకాశీ నీ హై. మళ్ళా హిందీ భగవంతుడు పెద్ద పొరపాటు చేసినాడు. ఏం పొరపాటు అంటే దాన్ని సరి చేసుకునే పొరపాటు కాదు, చాలా భయంకరమైన పొరపాటు చేసినాడు. ఆ పొరపాటు సరిదిద్దుకోలేదు కాబట్టి పోయి జైల్లో కూర్చున్నాడు. మరి జైల్లోంచి వినిపించాలి ఎట్లప్ప చెప్తాను. ఒక కుర్రోడికి భగవంతుడు చూడాలని అనిపించిందట. ఒక కుర్రోడు భగవంతుని చూడాలి అనుకుని అందరిని వెళ్ళి అడిగినాడు, అయ్యా భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు, భగవంతుడితో ఇంటర్వ్యూ చేసుకోవాలా. భగవంతుడు చూడాలనుకున్నాడు ఒక మహానుభావుడు. కుర్రోడికి మంచి ఆలోచన వచ్చింది, నాకు రాసుకునే కుర్రోడు ఏమో రాసుకుంటున్నా ఫోటో చూసుకుంటే పిల్లగాల ఇలాంటి పిల్లడికి వచ్చింది కోరిక భగవంతుని చూడాలి. అది ఆరోజు దొరుకుతాడు ఆ భగవంతుడు అని అందరినీ అడిగినారు. పెద్దోళ్ళ పోతే మాకు తెలియదు మాకు తెలియదు అన్నారు. ఓ పెద్ద ఆయన చెప్పినాడు, మా రంగా ఇలాంటి పెద్ద నేను భగవంతుడు శ్రీశైలంలో ఉంటాడు రా. మరి ఎట్లా అంటే ఏమోనమ్మా శ్రీశైలం అయితే భగవంతుడు ఉన్నాడు. ఈ పిల్లోడు అన్నాడు, ఒక ఉత్తరం తీసుకున్నాడు. తీసుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామివారికి, నేను అర్జెంటుగా పలాను కుర్రాన్ని పలాను ఊరు నేను మీతో మాట్లాడాలి, చాలా విషయాలు అడగాలి, కాబట్టి ఎప్పుడు రమ్మంటారో ఏ టైంకి వస్తే మాట్లాడతారో నాకు ఉత్తరం రాయవలసిందిగా కోరుతున్నానని తిరుగు టపాలు రిప్లై కార్డులు ఉంటాయి కదా దాన్ని రాసి పోస్ట్ చేశాడు, శ్రీశైలం మల్లికార్జున స్వామి శ్రీశైలం అని. ఇది శ్రీశైలం పోయింది. ఆ పోస్ట్ మాస్టర్ గారు చూశారు, అరే శ్రీశైలం మల్లికార్జున స్వామి అని పిల్లగాడు ఆడున్నాడు చూడరాను. పోస్ట్ మాస్టర్ పోయి అంత ఊరం తిరిగి వచ్చి ఎవరు లేడయ్యాల. ఆ పోస్ట్ మాస్టర్ వచ్చాడు, దిస్ నేమ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ది సిటీ అని లెటర్ మళ్ళీ ఎన్నుకొట్టేసి ఈ పిల్లోడికి మళ్ళీ టపాలు పోస్ట్ మాస్టర్ తీసి పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చాడు. అరే ఉత్తరం తిరిగి వచ్చింది లేదు మళ్ళీ ఆయన తెలిపోయాడు పిట్టాలంగా తెలిసి. ఏమయ్యా ఉత్తరం తిరిగి వచ్చిందంటే, అరే అప్పుడు శ్రీశైలంలో ఉన్నాడు స్వామి, ఇప్పుడు పండ్లపురం పోయినాడు అనుకుంటాను. పండ్లపురానికి ఉత్తరం రాశాడు పాండరంగా స్వామి. మళ్ళీ తిరిగి వచ్చింది, అయ్యా పండ్లపురం లేడు, అయితే బద్రీనాథ్ పోయింటాడు చూడాలి. బద్రీనాథ్ రాసినాడు, కేదారేశ్వరం అయిపోయింది, గోకర్ణం అయిపోయింది, మంత్రాలయం అయిపోయింది, అన్ని ఊళ్ళో వస్తాయి అయిపోతున్నాయి, లెటర్లు తిరిగి వస్తున్నాయి. ఆ పోస్ట్ మ్యాన్ ఉంటాడు చూడు, వాళ్ళని నలుగురే నాయన ఎవరికైనా ఉత్తరాలు రాసేయండి, మంచి ఉత్తరాలు తెచ్చేవాళ్ళు తెచ్చేస్తే ఈ తిరుగు టపాలు ఎలా తెచ్చారా, నువ్వు రాయకు అని. అట్లయితే రాయకుండా ఉండాలా, నాకు దేవుడు కావాలి కదా, దేవుడితో మాట్లాడాలా అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈ దేవుడి గురించి చెప్పిన విఠల రంగయ్య దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే ఓ పెద్ద మనిషి వచ్చాయట. ఆయన వచ్చి, మీ దేవుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు అని. అరే చెప్పయ్యా ఎక్కడున్నాడు అంటే ఆయన అన్నాడు, తుమారా భగవాన్ అదాలత్ మెంబర్ద, మీ దేవుడు జైల్లో ఉన్నాడు. అది ఎందుకు ఉన్నాడయ్యా జైల్లో అంటే, తప్పు చేసినాడు. ఏం తప్పు చేసినాడయ్యా, చర్చ మొదలైంది, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఊళ్ళో కూడా అందరూ జమైనారు. అయ్యా తాత తాత చెప్పు తాత, ఏమిటో ఎందుకు దేవుడు జైల్లో ఉన్నాడు అని. అప్పుడు ఆయన చెప్పినట, దేవుడి దగ్గరికి ఒక రోజున పాము పోయిందంట. పాము దేవుడి దగ్గర పోయి, పాము భగవంతుడా నీకేమన్నా న్యాయంగా ఉందా ఇది అని అడిగిందంట పాము. అడిగి ఏమైందమ్మా అంటే, నాకేమో కూరల్లో ఇంత కొంచెం విషం పెట్టాం, నాకు ఇందేది ఇంతనే కదా, మరి నన్ను చూస్తానే పాము అంటారు, విషపురుగు అంటారు, చంపడానికి వస్తారు, ఏమేమో చేస్తారు. ఆ మనిషి ఉన్నాడే వానికి బొటకనే జరుగుతుంది, తలదాకా విషం పెట్టాడే వాడేమో మనిషి మానవుడు గొప్పోడు, నేనేమో పామునా, ఇదేమైనా న్యాయంగా ఉందా అని అడిగిందంటారు. చూడండి మనిషికి ఇప్పుడు విషతుల్యుడు అయిపోయాడు, అమృతతుల్యుడు కాదు. ఆనాడు భగవంతుడు చెప్పుకున్నాడు గర్వంగా, శృణ్వంతి విషయ అమృత పురుషాహాలే, ஒரு சொல்லந்து விஷே விசேஷ மகாஹார் மன விஷபுருவம் செப்பார்கள் கதா பட்டுக்கணி தகர நுச்சி தலதாக்கா விஷமுந்தே வாடேமோ மனுஷி நேனேமோ இந்த விஷமுள்ள தான் பாமுனா న్యాయంగా ఉండాలి భగవంతుడు. భగవంతుడు అన్నాడు, అమ్మా వాడిని అమృత తుల్యునిగా పుట్టించా, ప్రేమస్వరూపుడిగా ఇలా తయారయ్యాడు నా కర్మ కొద్ది, దేవుడు అనుకుంటున్నాడు నా కర్మ అని దేవుడు అనుకుంటున్నాడు. ఏం చేస్తావు, పాము వెళ్ళిపోయింది అడిగింది, సరే దేవుడు ఏదో చెప్పుకున్నాడు పాము వెళ్ళిపోయింది. మరుసటి రోజున కుక్క పోయిందంట, కుక్క దేవుడి దగ్గరికి. ఏం భగవంతుడా విశ్వాసంలో ఎవరు గొప్ప అందంట, అమ్మా కుక్క తల్లి నువ్వే గొప్ప అన్నాడు. మరి నాకింత విశ్వాసం ఉండే నాలో ఒక గొప్ప గుణం ఉంది కదా, నేను ఎంత గొప్పదాన్ని. ఆ మనిషి ఉన్నాడే ఏమాత్రం విశ్వాసం లేదు వాడికి, వాడిని నా పేరు పెట్టి తిప్పుతారే నేమా. అది ఏమాత్రం విశ్వాసం లేదండి, నా పేరు పెట్టి కుక్క అంటారు అంత హీనంగా కనబడుతున్నాడు, ఇది న్యాయం వాడికి ఎక్కడన్నా అంట. దేవుళ్ళు నీవే తల్లి తప్పే, చూడండి ఆలోచన చేయండి, కుక్క కూడా మనని దాని పేరు పెట్టి తిడితే చూ అంటుంది, దానికి కూడా అసహ్యం అయిపోయినాం మనం. ఎందుకంటే దాని గొప్ప గుణం ఉంది, మనకు లేదు ఆ గుణం. మరుసటి రోజున గాడిద వెళ్ళిందంట, గాడిద భగవంతుడా అందే ఏమమ్మా చెప్పు తల్లి నువ్వు ఎందుకు వచ్చావు, ఓర్పులో ఎవరు గొప్ప, నువ్వే గొప్ప తల్లి. గాలిదకుండా ఓర్పు ఇంక ఎవ్వరికి లేదండి ప్రపంచంలో, మహా ఓర్పు, నువ్వే గొప్పదాని అమ్మా. మరి ఏమాత్రం ఓర్పు లేదు మనిషిని గాలిదాన్ని తిట్టారు న్యాయమేనా. అది అడిగిందంట భగవంతుడు, నీమే తల్లి అన్నాయి. ఈ జంతువులని ఇలా అడగడంతో బాధపడి భగవంతుడు, ఈ మనిషి అమృత తుల్యుడైనంత వరకు నేను బయటికి రాను అని తనను తాను జైల్లో పెట్టుకుని కూర్చున్నాయట. ఇప్పుడు భగవంతుని నిరూపించాలి జైల్లో చేంజ్ చేయాలి చూడండి, మీరంతా ఏం కావాలి, వీళ్ళు ఎవరు అంటలేరు అసలు ఎవరా, ఏం కావాలి ఇలా గట్టిగా చెప్పండి, నిలబడతలేదు. ఒక ఇద్దరు అక్కలో ఇద్దరు అన్నలో పంచాయతీ పెట్టుకుని తౌలాడుకుంటే ఈ పందిరంతా లేచిపోతాయి. ఇంతమంది ఉన్నారు చెప్తే నాకు వినపడకపోతే ఎట్లా, ఏం కావాలి, ప్రేమమయులు కావాలి. ఈ మాట ఊరికే అంటున్నారా అవుతారా, అది అది చెప్పండి అవుతారా, చేతులు ఎత్తండి అందరు అవుతామంటే. మధ్యలో కొందరు ఎత్తలే ఆ పిల్ల ఎత్తలే, చేయెత్తలే తల్లి. ఒక్కో రెండు రెండు చేతులా, వాయప్ప జయ గురుదత్త జయ గురుదత్త. మీకు ఆ సంకల్పం నెరవేరుగాక, మీ ప్రయత్నం సఫలమవుగాక, మీరు ఆ దిశలో ప్రయాణం చేసేదేగాక. జయ గురుదత్త జయ గురుదత్త. అందువల్ల మనం మారాల్సిన సమయం ఆసన్నమైంది, మారాలి. ఇంకా రేపు మారతామో ఎల్లుండి మారతామో అని చెప్పుకోవాల్సిన స్థితి లేదు. మీరు మారండి, మీ పిల్లలు మార్చండి. తప్పకుండా మీరు ప్రయత్నం చేస్తే ఈ రాబోయే ప్రపంచంలో మిగిలేటువంటి జనాల్లో మీరే ఉంటారు. నా అంచనా ప్రకారం ఈ ప్రపంచంలో 80% మానవులు 2012 నుంచి 2016 లోపల వెళ్లిపోవచ్చు. ఒక 20% మానవులు మాత్రమే ఉండవచ్చు. ప్రపంచం అంతం కాదు. ప్రపంచంలో 4 లక్షల చిల్లర ప్రపంచంలో 7200 చిల్లర సంవత్సరాలు అయ్యాయి. ఒక అంశ 64 అంశాలు కలియుగం అంటే కలియుగంలో 4 భాగాలు, 4 పాదాలు, ఒక్కొక్క పాదంలో 4 భాగాలు, అలా 64 అంశంతో ఈ కలియుగం ఉంది. అందులో ఒక అంశం మాత్రమే ఇప్పుడు పోతా ఉంది, ఇంకా 63 అంశాలు ఉన్నాయి. అందువల్ల కలియుగం తొందరగా అంతం కాదు, కాకపోతే ఈ దుర్మార్గమైన జనంతో కంటిన్యూ కాదు. ఎందుకురా అంటే సమతుల్యం తప్పింది. అడవిలో జంతువులన్నీ ఎక్కడికి వచ్చాయి, మనుషుల రూపంలోకి వచ్చాయి. మళ్లీ అడవిలో జంతువులన్నీ బాగా ఉండాలంటే మన అందరం అక్కడికి వెళ్ళాలి. అప్పుడే సమతుల్యం వస్తుంది. அது அதீத அனுபவத்தான். மாணவ ஜனாபா தக்கி ஜந்து ஜீவஜாலம் பெருகி மல்லி பாத யுகம் கொஞ்சம் காலம் நடுஸ்துந்து. దానికోసం వెళ్లబోయేటువంటి వారిలో మీరు లేకుండా చూసుకోండి. ఇల్లు ఇల్లంటావు, ఇల్లు ఇల్లంటావు, నీళ్ళు ఎక్కడే తిలక, ఇల్లు ఇల్లంటావు, నీళ్ళు ఎక్కడే తిలక, వల్ల కాటిలోన ముడడుగుల నేల నిధిగారే తిలక. నాది నాదంటావు, నాది నాదంటాము, నవారు అంటాము, నీవారు ఎక్కడే తిలక, వల్ల కాటి వరకే నీవారి బంబాలు తిలక. నాది నాది అంటాం, మిథ్య మేడ, ఈ మిథ్య నాది మేడ నాది అంటాం. ఇల్లు కట్టుకున్నారు హాయిగా చక్కటి ఇల్లో, తగులాడి పంచాయతీ పెట్టుకుని వాణ్ణి కొట్టి ఈని కొట్టి ఇటుకలు ఉందేరా, సున్నం ఉందేరా, సిమెంట్ ఉందేరా, మేసి ఉందేరా, పంచాయతీ పెట్టుకుని గొడవలు పెట్టుకుని వాడు రానంటే లేకపోయి ఇల్లు కట్టుకున్నాం శుభ్రంగా. చాలా కష్టపడే ఇంట్లోకి ఫర్నిచరు డెకరేషను డక్లా మంచం దండ్ల పరుపు తెచ్చుకున్నాం. బా ఎంత హాయి సుఖం అనుకున్నాం, ఫ్యాన్ పెట్టుకున్నాం, ఏసీ పెట్టుకున్నాం, మంచం రూము బ్రహ్మాండంగా తయారైంది, ఇంకా సుఖంగా నిద్రపోవచ్చు అనుకున్నాం. అంతా నీకు కష్టాల్సిందమే, నువ్వు సంపాదించిందే, నీ కొడుకు సంపాదించింది ఏం కాదు, నీ మంచమే కదండి. నీ మంచము లోపల అంత కష్టపడి కట్టుకున్న ఇంట్లో అంత కష్టపడి చేసుకున్న మంచంలో రేపు నువ్వు అంటుంటావు చూడు, ఎక్కడికి పోవడానికి, గుట్టుకోమనడానికి, అప్పుడే గబగబ పరిగెత్తుంటా మంచం తీసేరా, చిన్నబడేది చిన్నబడేది అయిపోయి అయిపోయి అయిపోయి, నీ మంచం మీద నీ దండ్ల పది మీద నువ్వు సుఖంగా రావడానికి కూడా లేదు. నువ్వు అనుకుంటావు నేను చచ్చిపోయినప్పుడు ఇన్నే ఉంచారు నా కొడుకులు, నా బంగారు తండ్రులు అని గబాల కింద పడేస్తారు. ఆ కింద కూడా పడేసేటప్పుడు ఓ సాబేస్తారు పొల్లేని సాబేదేస్తారు, మంచిది ఉండదు. ఇప్పుడు ప్లాస్టిక్ సాబులు వచ్చాయి, రెండు రూపాయలు అట్టే ఏదో పాత చురిగిపోయింది, ఎక్కడో పడిపోయింటారు చూడు, మూల సందులో పెట్టింటారు, ఇది ఇంకా పనికిరాదని అది దులిపి తెచ్చేస్తారు. నీ గతి అంతే పాత సాపు గతే, నువ్వు పొరపాటున పట్టు తీర కట్టుకొని పడుకున్నావు ఆ టైంలో చచ్చిపోయేటప్పుడు గమాలో కూడా దిక్తారు, పాత తీసుకొని చూడబెడతారు. నీకు పట్టు తీరతో కూడా రావడానికి లేదు, అప్పుడు దాకా మెళ్ళ నగలు నాణ్యాలు ఉంటాయి, పీకున్నా తప్పుడు చచ్చిపోతే మళ్ళా లేనిపోతుంది, ఇప్పుడు అన్ని తీసేస్తా. ఆఖరికి ముక్కు పడుకో ఏతి ఏతి ఉంగరమో ఉందనుకో, నువ్వు చచ్చిపోయినాక ఆడికి గుంతకాళి తీసుకుపోయినాక అప్పుడు కనబడింటే అది ఒక పొరపాటున ఉంగరం, ఆ ఉంగరాన్ని చూసి పిక్తారు ఇట్లా వచ్చేదేమో అని, రాకపోతే పక్కన ఇది కత్తి తీసుకున్నారా, ఇది అమ్మ చెయ్యి, మా అమ్మ చెయ్యి, నాకు ముద్ద పెట్టింది, నా ముడ్డి కలిగింది, మూతి కలిగింది, స్నానం చేయించింది, ఎన్ని పనులు చేసింది, ఒక్క ఉంగరమే కదా పెట్టుకొని పోతే పోనీ అనుకోరు, ఉడబీత్తం నరికి వస్తా ఒంటరి పోతా ఒంటరి మధ్యలో ఎందుకు తుంటరి. అందరికీ తెలుసు మనం ఇలా వెళ్ళిపోతాం అనే, చచ్చిపోతాం, చచ్చిపోతే ఇలాగే తీసుకెళ్తారని అందరికీ తెలుసు. ఆ చచ్చిపోయినప్పుడు ఎవరైనా చచ్చిపోయి తీసుకోబోతుంటే చూస్తారు, ఇంత బతుకు బతికినా, ఇల్లు ఇల్లు కట్టుకున్నాడు, ఇంత ఆస్తి సంపాదించినాడు, ఏం ప్రయోజనం అయిపోయి గుంతకుపోయాడనుకుంటాం. వాణ్ణి అనుకుంటాం కానీ మనం కూడా ఇట్లా పోతామే అని అనుకో. ఇంకొక రహస్యం చెప్తాను చూడండి, మీకే ఈ గురువుల దగ్గరికి వస్తే గురువులు మీకేం ఆశీర్వచనం చేయాలి తెలుసా? మీరందరూ ఏమనుకుంటారో, శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతేంద్రియే ఆయుర్ ఆరోగ్యమస్తు చిరంజీవ, ఇది అనాలనుకుంటారు కదా కదా. ఇది ఉత్తుత గురువులు చెప్పే, నిజమైన గురువులు ఏం చెప్తారంటే నీ ప్రయాణకాలము సుఖముగా ఉండగాక అంటారు. జీవా నీ ప్రయాణకాలము సుఖముగా ఉండగాక అంటాం, అంటే ఏమని అర్థం? నువ్వు చచ్చిపోయేటప్పుడు బాగా చచ్చిపోయేదో కాకాలి. ఇది అస్సలు వరం. ఎందుకంటే మరణావస్థలో ఒక్కరి బుద్ధితోట పలుకు పలకలేక, భగవంతుని స్మరించలేక, చేతులు జోడించలేక, మొక్కులు మొక్కలేక, హీనుడై నీచుడై, కలియుకను లేక, క్షణంబు లేక, ఈగల దోమల చుట్టుముట్టినప్పుడు ఈయన నికృష్ట సావు సచ్చుడ కంటే గుణవంతుడై ధీమంతుడై నామస్మరణ చేయుతూ నిశ్చల స్థితిలుంది ఆ భగవంతునే స్మరించుకుంటూ గురు అనుగ్రహముతో గగనంబు వేలుట వేలు కదా. అందుకోసమే గురువులు చేసేటువంటి ఏమిట్రా అంటే, నీవు నీ మరణకాలం, మరణకాలం అంటే మీ అందరికీ కోపం వస్తుందని మేమేం చేస్తుంటామంటే ఇట్లా అంటుంటాం నోట్లో నోట్లోనే బయటకున్నాం. ఎందుకంటే బయటకంటే మళ్ళీ మీరేమనుకుంటారు తెలుసా, స్వామివారి దగ్గరికి బాగా దీవెన ఇస్తారని పోతే నువ్వు బాగా చచ్చిపోరా అంటాడా, మళ్ళీ ఈ స్వామివారి పోదు రోయి అయిపోయి ఈ స్వామివారి పోరాదు రాయడా అనుకుంటారని మేము కూడా జర మాయ చేసి ఇట్ అనుకుంటాం పని జమ్ము చేస్తాం. నిజంగా హృదయపూర్వకంగా దీవించాలంటే ఇదే దీవనివ్వాలి. ఎందుకంటే అది సులభం కాదు. ఎంత భయంకరమైన అంటే మరణం, ఆ అవస్థ మరణావస్థను పొందిన వానికి తెలుసు. ఊహించుకోండి ఈ సన్నివేశం మీకు ఎందుకు చెప్తున్నానంటే ఊహించుకోండి, ఒకసారి మీరు చనిపోతే మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీ చుట్టూ జరిగేటువంటి విషయాలను గ్రహి నువ్వు మరణం చేయండి. వాడు అనారోగ్యంతో పడిపోతాడు, దోమలు వస్తుంటాయి, చీమలు వస్తుంటాయి, అది బరాయించలేడు, దోమ పడుతుంటే సహించలేడు, దోమలు తోడుకోవాలనుకుంటాడు, చేతులు ఆడవు. చూడండి, ఇవాళ కోమాలో పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోమాలో పడిపోయిన వాళ్ళ స్థితి ఏం తెలుసా, వాళ్ళ పిల్లలు ఎప్పుడు పోతాడనో బాబు ఈ రోజు అనుకుంటారు, బరాయించలేరు. కోమాల వాళ్ళు ఉండి ఊగ పడిపోయి ఉంటాడు, మనకి ఇస్తారాలే, సేవలు చేయాలి, రోజు కనిపెట్టుకుని ఉండాలి, ఏళ్ళేళ్ళు ఉంటారు కోమాలో ఉన్నవాడు, ఎవరు చేస్తారు సేవ? ఎందుకంటే భావం మారిపోయింది, మనకి గుణం మారిపోయింది, ఇతరులను సేవించాలి పూజించాలి గుణాలేవు మనకి. ఎవరికైనా మీరు సేవ చేసినారంటే స్వార్థం ఏమైనా వస్తుందని, మీరు యజ్ఞంలో కూడా కూర్చున్నారంటే మీ అందరూ కూర్చున్నారు, కూర్చు మీలేక ఏదో కర్మ పోతుంది, పాపం పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అంటేనే మావాడు కూడా చెప్పింటారు మాయమాటలు అన్ని పోతాయి రండి అని చెప్పినా మాయమాటలు అందరికీ చెప్పాలి. మీరు ఇది యజ్ఞం చేస్తే పోతుంది. ఎలా యజ్ఞం చేస్తే పోతుంది? యజ్ఞంలో దృష్టి ఉంచి, బుద్ధి ఉంచి, మీ మనస్సును లగ్నం చేసి మీరు యజ్ఞం చేస్తే నిజంగా ఆ సమయంలో యజ్ఞ పట్టాలనుకున్నాం. మీరందరూ మీ ముందర అడిగి యజ్ఞం చూసుకోండి. ఇవాళ కొత్త విచిత్రమైనటువంటి లీల చూపిస్తాను యజ్ఞ పట్టాలనుకున్నాం. మేము ప్రతిరోజు యజ్ఞం చేస్తాం. పోవడానికి యజ్ఞంలో మా పిల్లలు వచ్చి రకరకాల ఫోటోలు తీస్తారు. దాంతో ఆంజనేయ స్వామి, వెంకటరమణ స్వామి, దత్తాత్రేయుడు ఎవరోనో కనపడుతుంటారు. అగ్నిపట్టారకుడు ఈవేళ మీ దగ్గర ప్రత్యక్షంగా అగ్ని రూపంలో కనపడుతున్నాడు, కానీ గమనించే కళ్ళు లేవు మనకి. మీరు చూసుకోండి, యజ్ఞం వెలిగినప్పుడు గమనించండి, ఏదో ఆకారం అక్కడ కనపడుతుంది. ఎందుకంటే భగవంతుడు నేను ఉన్నాను 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 అని చెప్పడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, అగ్ని లోపలి కూడా వస్తున్నాడు, కానీ మనమే బుర్రలు లేక గమనించడం లేదు. అందులో తల్లిదండ్రులారా, చక్కగా గుణ సంపదను పెంచుకోండి, మంచి మానవులను అనిపించుకోండి, కోపాన్ని వదిలేయండి, ప్రేమస్వరూపులు కండి, మీ పిల్లలకి ఈ ప్రపంచాన్ని ఇవ్వండి. మనం అనుభవించినటువంటి వస్తువులన్నీ అనుభవిస్తున్నాం, పాడు చేస్తున్నాం, అవి పాడైపోతున్నాయి, పిల్లలకి ఇంకేం మిగలవు. అందులో మీరు మంచి గుణ సంపదలైతే ప్రకృతి బాగుంటుంది, మంచి ప్రకృతి అందిస్తే మీరు మంచి తల్లిదండ్రులను అనిపించుకుంటారు. అలా చేయండి అని కోరుకుంటూ, సమయం ఎక్కువైందేమో తెలియక ఏదో ఎక్కువసేపు మాట్లాడేసినట్టున్నాను. అందులో మా ప్రారంభంలో మా రామకృష్ణ ఏమన్నా అంటే, టిఫిన్లో కాఫీ పెట్టంటే గబుక్కున ముగిస్తుంటే భోజనం అడ దాంట్లో నాలుగు కూరలు పప్పు అన్నం ఎన్నెన్ రేడు లేకపోతే చెప్పలే. సరే, సద్గురు మహారాజ్ కీ జయ్, గురుదేవ దత్త కీ జయ్. యజ్ఞం త్వర త్వరగా చక్క చక్కగా చేసుకోండి, శ్రద్ధగా చేసుకోండి. వస్తువులు గబగబా వేసేయాలనుకోకండి, ఇట్లా నీగింత గుమరించాలి, పొడి వేసేయాలి, పనైపోతుంది అనుకోకండి. శ్రద్ధగా చిటికలు వేసినా చెత్తగా. నేనేం చేశానంటే 180 యజ్ఞాలు పెట్టాను, నెయ్యి మాత్రం నేను తక్కువ వాడేవాడిని. ఎందుకురా అంటే నేను ఒక మాయగారు పనిచేశాను, నా నెయ్యి వేస్తే గంటలా ఇంతే ఉంటుంది రంధ్రం, ఎంత వేసినా ఒక చుక్కే పడుతుంది, రెండో చుక్క ఛాన్స్ లే, మీ ఎన్నిసార్లని ఒక చుక్కే. అందువల్ల నా యజ్ఞంలో ఎన్ని కుండీలు వెళ్ళినా పెట్టుకో ఆవు నెయ్యి తక్కువ పడుతుంది. ఎందుకురా అంటే వేసేవాడు శ్రద్ధగా వేయాలి, ఎంత వేసినా ముఖ్యం కాదు శ్రద్ధ ముఖ్యం. అందువల్ల భక్తిగా శ్రద్ధగా జాగ్రత్తగా వేయండి, వస్తువును సద్వినియోగం చేయండి. మహానుభావులు వాళ్ళకి ఏ సంకల్పం అయిందో ఏమో, ఇంత పెద్ద యజ్ఞం ఈ ఎండల కాలంలో ఇక్కడ పెట్టారు, ఇంతమంది అమ్మను రప్పించారు, చూడండి ఎంతమందో, ఇంతమందిని ఒక్కసారిగా మీరు చూసే భాగ్యం, మీ అందరితో కలిసి మెలిసే భాగ్యం. అందులో ఇది మంత్రాల రాఘవేంద్రుడు నడయాడిన భూమి, ఆ భూమిలో యజ్ఞం చేయడం మహాపుణ్యం. ఆ పుణ్యం మీ అందరికీ లభించిందే, మీరు నిజంగా పుణ్యాత్ములో, మీరు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పోయినాయనుకోండి. పోవాలా ఉండాలా? అబ్బా ఇప్పుడు దాని సౌండ్ పెద్దగా వచ్చింది. సరే మీ అందరూ కోపము అనే గుణాన్ని వదిలేస్తామని చెప్పండి, మీ పాపాలు ఈ క్షణంలో ఇక్కడి నుంచి దూరం పంపించేస్తా. కోపము అందరూ చెప్పాలి, కొందరు చెప్పడంలా, నిజంగా వదిలేస్తారా? మళ్ళా పుచ్చుకోరా? అయితే ప్రతిజ్ఞ చేయండి ముందు. ప్రతిజ్ఞ కంటే ముందు దేవుని ప్రార్థిద్దాం. ఓ దేవాది దేవా, చెప్పండి అందరూ బాగా కూర్చోండి, నాన్న బాగా కూర్చొని చెప్పండి. ఓ దేవాది దేవా, దత్తదేవా, మంత్రాల రాఘవేంద్ర, గాయత్రి మాత, గురు పండిత్ శ్రీరామ శర్మ, మాతా భగవతీదేవి, మేము కోపాన్ని వదిలేస్తామని ప్రతిజ్ఞ చేయబోతున్నాం. మా ఈ ప్రతిజ్ఞను రక్షించి నిలుపుకునే శక్తినిచ్చి మమ్మల్ని కాపాడండి. బాగా దండ పెట్టుకోండి దేవుళ్ళకి, ముందు వాళ్ళు కాపాడాలి కదా. ఇక్కడ చిన్న అనుమానం వచ్చింది నాకు, ఓ చెట్టు మీద కాకులు అన్ని పక్షులు ఉన్నాయంట. ఎవరో ఇలాంటి కురోడు, ఆ కెమెరా పట్టుకున్న కురోడు లాంటి వాడు ఇలా హుషారు ఉన్నట్టున్నారు కురోడు, అందుకే వాళ్ళు జాంగ్రజాంగు గుర్తుకొస్తాడు. ఆడు ఆ కాకులు అన్ని చెట్టు కింద పక్షులు ఉంటే ఊకి ఎదుర్కొన్నాయి పరిమాణ పక్షులంతా అని ఓ టపాకాయ పేల్చాడంట దాని కింద. ఏమైతే పక్షులు ఎక్కడికి పోతాయి? పోతానే ఉంటాయా? అంటే ఇట్లాంటి పిల్లోడు టపాకాయ కాగితం చెట్టు మీద పోయి వాళ్తాయి లేవా? వాళ్తాయి లేవా? అంటే టపాకాయ మీద పేల్చిన చెట్టు మీద వాళ్ళవు, టపాకాయ పేల్చిన చెట్టు మీద వాళ్తాయి కదా. ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తానంటే మీరు ప్రతిజ్ఞ చేయాలని సంకల్పం చేశాను. ఇంతమంది చేస్తా అంటే మధ్యలో నేను ఒక్కడిని చేయలేను, నేను ఎవడన్నా మీరు చేసేట వాళ్ళందరి పాపాలు ఇప్పుడు నేను లేపుతున్నాను. కాకుళ్ళు లేపినట్టు టపాకాయ పెంచి అవి లేచి బయటికి పోదాన్ని తయారవుతాయి. వాళ్ళని బయటికి పంపిద్దాము నేను ప్రయత్నం చేస్తుంటే ఎవడో నేనెందుకు ప్రతిజ్ఞ చేయలేను మౌనంగా ఉంటాడు. కర్మగాడి ఎన్ని పోయి వాడి మీద వాళ్ళిపోతాయి. నేను వాళ్ళని ఇక్కడ పంపుదామంటే అవి ఇక్కడ వస్తాయి. అందువల్ల ప్రతిజ్ఞ చేసేటప్పుడు అందరూ గట్టిగా చేయండి, ఎవ్వరు నోట్లో నోట్లో అనగండి. అంటే మాత్రం ఈ పాపాలు ఆడిపోయి ఇవి వస్తాయి. మళ్ళా ఇవాళ మీరు నిజంగా ఇది ఏదో ఆశామాసిగా చెప్పే మాట కాదు, నేను చెప్పే మాట దత్తాత్రేయుని మాట. నిజంగా మీ కర్మలు చాలా బయటికి వెళ్ళిపోతాయి. ఇవాళ నుంచి మీరు కర్మరహితులైనటువంటి మానవులు అవుతారు. ఇది మీకు ఇచ్చిన వరం ఇవాళ. అందువల్ల గట్టిగా ప్రయత్నం చేయండి. మేము ఫలితాలు గట్టిగా, మేము కోపాన్ని వదిలేస్తున్నాం, మేము కోపాన్ని వదిలేస్తున్నాం, మేము కోపాన్ని వదిలేస్తున్నాం. ఇది విఠల్ బాబా ముందర మనస వాచ కర్మ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎవరో జారిపోయినట్టు కొంత ప్రతిజ్ఞ అనేటప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాం, ప్రతిజ్ఞ చేస్తున్నాం. సద్గురు మహారాజ్ కీ జై. ఇది మీకు యజ్ఞ ఫలితం. నేను చెప్పిన మాటను మాతా భగవతీదేవి, పండిత్ శ్రీరామ శర్మ, మా గురు పరంపర అందరూ మిమ్మల్ని దగ్గర నుండి కాపాడుకుని మిమ్మల్ని పాపరహితులు చేస్తారు. జయ గురుదత్త.